విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయన్నుమః. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ. కాలం మహావేగంగా వెళ్ళిపోతుందని చాలాసార్లు చెప్పాం. కాలోహి దురతిక్రమః, దాటలేనిది కాలమే. అందులో మానవుడికి యవ్వనం అధ్రువం అంటే అశాశ్వతం. ఎంతోమంది కళ్ళ ముందు మేము చిన్నవాళ్ళం ఇప్పుడే యువకులం అనుకున్నంతసేపట్లో ముసలాళ్ళు అయిపోతున్నారు. మా ఐదారి జీవితం ఇంత తొందరగా గడిచిపోతుంది ఏమిటి అని అనిపిస్తుందా లేదా మీకు? పగలవుతోంది, రాత్రి అవుతోంది, సంధ్యలు అవుతున్నాయి, అలా కాలం గడిచిపోతుంది. ఇంతవాళ్ళు అంతవాళ్ళు అవుతున్నారు, అంతవాళ్ళు ఇంతవాళ్ళు అవుతున్నారు, ఆ తర్వాత అసలు కనబడకుండా పోతున్నారు. శరీరాలలో శక్తులు సన్నగిల్లుతున్నాయి. అజ్ఞానం వల్ల నేను శాశ్వతంగా బలంగా ఉంటాను, యవ్వనంతో ఉంటాను, ధనంతో ఉంటాను అనుకుంటాడు ఈ పిచ్చాడు. ఇవన్నీ కరిగిపోతాయి. అందుకే శంకరాచార్యుల వారు మా కురు ధన జన యౌవన గర్వం, వారి పిచ్చాడా ఇవాళ డబ్బు ఉందని అహంకరించకరా, ఆ డబ్బు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు, ఇంకా వెనక అతను జనం ఉన్నారని అసలు అనుకోవద్దు, అస్సలు ఈ జనాన్ని నమ్మొద్దన్నాడు అండి. అయి నిన్నటిదాకా జై అంటారు, రేపు పొద్దున తొయ్యి అంటారు, ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. డబ్బుంటే కీర్తుంటే వెంటబడతారు, కళ్ళు మూసి తెరిచేలో మీ జనం పక్కడిపోతూ ఉంటారు. నిన్న లైక్ ఇవాళ డెజలైక్ కొడతారు వీడు. ఇంకా యవ్వనం, నేను మంచి కుర్రాడిని, 16 ఏళ్ళవాడిని, 25 ఏళ్ళవాడిని అనుకునే లోపు డామ్మని మంచం మీద పడి ముసలాడు అయిపోతున్నావు. ఎంతమందిని చూడలేదు మనం? ఇప్పుడు వీళ్ళంతా అలాగే పాపం, యవ్వనంలో ఉన్నప్పుడు డిస్కో డాన్సులు చేసిన వాళ్ళే ఇప్పుడు రిటైర్ అయ్యాక మొదలు కూర్చున్నారు. కానీ కాబట్టి యవ్వనము అంతే, ఇవన్నీ ఉన్నాయని అహంకరించే లోపు పోతాయి. కాబట్టి ఈ అహంకారం విడిచిపెట్టి వీలున్నంత వరకు లోకోపకారం చెయ్యి అన్నారు. పెద్ద గొడవ ఏమిటంటే దుర్వాసుడికి అహంకారం లేదు, కానీ క్షణిక ఉద్రేకం, క్రోధం వల్ల తపస్సు పాడు చేసుకున్నాడు. అందువల్ల ఆయన తపశ్శక్తి లోకోపకారమునకు బదులుగా అపకారానికి ఉపయోగపడింది, అది దెబ్బతిన్నాడు. అక్కడ ఆయనకి ఎంతో మంచితనం ఉన్నది. క్షణంలో ఎవడన్నా దండం పెడితే వరం ఇచ్చేస్తాడు. అంతలోనే ఇంత పిసర్ తేడా వస్తే కోపం వచ్చేస్తుంది అన్నమాట. ఆయన ఎంత మంచివాడంటే ఎవరైనా నమస్కరిస్తే ఆనందపడిపోయి తన సకల శక్తులు ధారపోసేసేవాడు. ఎవరైనా ఆయన విస్తడాకులో కూర్చున్నాడా దిక్కుమాలం వాగైపచ్చడి వేసుకున్నాక ఒళ్ళు మండిపోయి వాడిని సంహరించడానికి సిద్ధపడిపోతాడు. ఈ రెండూ ఉన్నాయి వచ్చింది ఎప్పులు. అక్కడ కొంచెం ఆ కోపమే లేకపోతే ఈయన అంత మంచివాడు లేడు. కానీ ఏం చేస్తాం, ఆ కోపం లేకపోతే దుర్వాసుడు తలుచుకో మనం. అటువంటి దుర్వాసుని చరిత్ర అద్భుతంగా చెప్పారు ఆయన. మనం ప్రతిరోజు కాసేపు శరత్కాలానికి సంబంధించింది చెప్పుకోవాలనుకున్నాం. నిన్నటి రోజున దుర్గాష్టమి యొక్క పర్వదినం యొక్క మహిమ చెప్పాను. ఈ పూట మహానవమి గురించి చెప్పుకున్నాక అప్పుడు మళ్ళీ కృష్ణలీలలు చెప్పుకుందాం. మహానవమి అత్యంత పర్వదినం. శరత్కాలంలో అన్నీ పర్వదినములే, అంటే ఆశ్వయుజ మాసంలో పాడ్యమి మొదలుకొని దశమి వరకు 10 రోజులు అద్భుతమైనవే. అందులో దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఈ మూడింటికి ప్రత్యేకత ఉన్నది. అందులో మహానవమి, దాని పేరే మహానవమి లేక మహర్నవమి రెండు అనొచ్చు, దానికి మాత్రమే ప్రత్యేకత ఉన్నది. ఈ నవమి 9 రకాలైన రంధ్రాలని మన శరీరంలో ఉన్నటువంటి వాటిని శుద్ధి చేస్తుంది. మన శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయి, అవే కళ్ళు, ముక్కులు, చెవులు, మొత్తం 3 రెళ్ళు 6 రంధ్రాలు, నోరు 7వ రంధ్రం, మూత్రద్వారం, మలద్వారం 2 రంధ్రాలు. వెరసి 9 రంధ్రాలు అపవిత్రంగా ఉండడం వల్లే పుడుతున్నాం, చస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ చస్తున్నాం, అయినా మనకి బుద్ధి రాకుండా ఉంటుంది. మనకంటే నేను చెప్పేది అజ్ఞానులకి, మీలాంటి జ్ఞానుల గురించి కాదు. ఈ నవరంధ్రాలని శుద్ధి చేయటానికి మహానవమి నాడు అమ్మవారిని పూజించాలి. శరత్కాలంలో ఎప్పుడు సూర్యోదయానికి ముందు లేచి స్నానం చెయ్యాలి. సూర్యుడు తూర్పు దిక్కును ఉదయించడానికి ముందు లేచే స్నానాన్ని పవిత్ర స్నానం అంటారు. సూర్యోదయ సమయంలో చేసే స్నానం ఉన్నదే అది సంధ్యాస్నానం. అది దాటాక చేసే స్నానం మధ్యమ స్నానం. ఆ మధ్యమ స్నానం ఉందే అది అంత మంచిది కాదు. ఇంకా కొంతమంది 12 గంటలకు కూడా లేచి అప్పుడు స్నానం చేస్తూ ఉంటారు మహానుభావులు, వాళ్ళ పూర్వజన్మ సుకృతం. 12 గంటకో సాయంత్రమో పొద్దున్న నుంచి బయలుదేరి సాయంత్రం దాకా తిరిగి ఏముందండి, రోజుకోసారి స్నానం చేయటం చాలదా? పగలంతా స్నానం చేస్తే ఒళ్ళంతా చెమట పట్టి మళ్ళీ సాయంత్రానికి చిరాకు వస్తుంది కదా, అందువల్ల ఒకేసారి సాయంత్రం చేస్తానులేండి అంటారు. అలాంటి పెద్దలను కూడా చూశాను నేను. వంట చేసేసి భోజనం చేసి సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఒకేసారి స్నానం చేస్తే ఒళ్ళంతా కాస్త పవిత్రంగా ఉంటుందని పాపం సాయంత్రం చేసింది ఆవిడే. పోన్లే, ఇంక నయ్యం, ఏడాదికి ఒకసారి చేసింది కాదు. మాకు ఒక ఆయన ఉన్నాడండి ఉప్పల్లో, మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడు. మాకి స్నానం మాసానికి ఒకేసారి అనేవాడు ఆయన, నెలకు ఒకసారి వాడి స్నానం అనమాట. అబ్బో, ఆయన ఇంకా మహానుభావుడు, గొడవే లేదు, నీళ్లు కూడా కలిసి వస్తాయి. ఆఖరిని ఒకేసారి వేసేద్దానండి. ఈ విధంగా అప్పుడప్పుడు చేసేటటువంటి స్నానాలు కాకుండా ఈ మహానవమి నాడు ప్రొద్దుట సూర్యోదయానికి ముందు లేచి స్నానం చెయ్యాలి. ఆరోగ్యం సహకరిస్తే శిరస్నానం చెయ్యండి, సహకరించకపోతే తలకి చేయలేకపోయినా మొండెం నుంచి స్నానం చేసినా పర్వాలేదు. ఇవన్నీ మన శరీర ఆరోగ్యాన్ని బట్టి ఉంటాయి. తదనంతరం సంధ్యావందనాదులు చేసుకుని పెద్దల్ని ప్రార్థించుకుని గణపతిని పూజించి మంటపారాధన ఉన్నటువంటి వాళ్ళు, నేను చెప్పానుగా దుర్గాష్టమి గురించి, దుర్గాష్టమి నాడు చేసిన మంటపాన్ని అలాగే ఉంచేసుకుని యథాశక్తిగా దేవతార్చన చేయాలి. లలితా సహస్రనామముతో కుంకుమార్చన చేయటం చాలా మంచిది. లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణం అనే పురాణంలో ఉంటుంది. నిజానికి బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామం ఉండడం కాదు, లలితా సహస్రనామంలోనే బ్రహ్మాండాలు ఉన్నాయి, అనేక కోటి బ్రహ్మాండాలు అందులో ఉన్నాయి. అందుకే చాలా గొప్పది. ఆ నామములలో ఒక్కొక్క నామం ఒక్కొక్క మహామంత్రం. ఆ మంత్రములను ఐశ్వర్యయోగం అనే పేరుతో నేను అందించాను. తాత్పర్య సహితంగా ఏ మంత్రమును ఎలా జపిస్తే ఫలితం ఉంటుందో కూడా వివరించాను. ఆ పుస్తకం సేకరించండి. అనంతరం త్రిశతితో పూజించడం ఇంకా మంచిది. లలితా సహస్రనామంతో ముందు, అనంతరం త్రిశతి. త్రిశతి అంటే పంచదశి మహామంత్ర స్వరూపమే. అందులో ఉన్న మొదటక్షరాలన్నీ కలిపితే పంచదశి అని ఒక మహామంత్రం ఏర్పడుతుందన్నమాట. కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని, అందులో కకారం తీయండి. ఏలా సుగంధిచుకుర ఆ ఏకారం తీయండి. ఈక్షిత్రి క్షణసృష్టాండ కోటిరీశ్వర వల్లభాలో ఈ తీయండి. లకార రూప లలిత లక్ష్మీవాణి నిషేవిత అందులో ఉన్న లకారం పెట్టండి. హ్రీంకార వాసిని హ్రీంకార జపసుప్రీత హ్రీంమతి హ్రీం విభూషణ ఇందులో ఉన్న హ్రీంకారం పెట్టండి. ఇలా ఈ ముందున్న అక్షరాలని కలిపితే అది పంచదశి అని ఒక మహామంత్రం అవుతుంది. ఆ మహామంత్రాన్ని స్తోత్ర రూపంలో వాగ్దేవతలు మనకు అందించారు. అందుకే సాధ్యమైనంత వరకు వీలు చేసుకుని లలితా సహస్రనామ పారాయణం అయ్యాక కుంకుమ పూజ చేశాక ఆ స్తోత్రంతో ఇప్పుడు త్రిశతితో కూడా కుంకుమ పూజ చేయండి. అనంతరం ఖడ్గమాల స్తోత్ర పారాయణము లేదా ఆ స్తోత్రం చదువుతూ కుంకుమ పూజ చేయండి. కుంకుమ పూజే కాదు, ఖడ్గమాల చదువుతూ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. అందులో 9 పువ్వులు చెప్పారు. గానుగు పువ్వులు, నిజానికి అది గానుగ అంటున్నారు కానీ గానుగు చెట్టు కదా, కానుగ. దానికి కూడా పువ్వులు శరత్కాలంలో బాగా పూస్తాయి, తెలుగులో కానుగానే ఉంది ఆ పువ్వులు. అశోక పుష్పాలు, ఇప్పుడు కలియుగంలో అశోక పుష్పాలు దొరకట్లేదు కనుక ఆకులు వేయమన్నారు. అందుకే పూర్వం ఎర్ర అశోక, తెల్ల అశోక ఇవన్నీ ఉండేవి. ఎందుకు సీతాదేవి అక్కడ కూర్చోవడం మొదలుపెట్టాక సీతాదేవి యొక్క శాపం తగిలింది, అందుకే అశోక పుష్పాలు తగ్గిపోయాయని ఒక రూఢి కూడా ఉన్నది. అటువంటిప్పుడు వాటి ఆకులు వేయమన్నారు. కరవీర పుష్పాలు అంటే గన్నేరు పువ్వులు, సంపంగి పువ్వులు, ఎర్ర మందారాలు, మల్లెలు, తామర పువ్వులు, చామంతి పువ్వులు, దానిమ్మ పువ్వులు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టంట. అందుకని దానిమ్మ పువ్వులతో కూడా పూజ చేయమని దేవీ భాగవతం తృతీయ స్కంధంలో చిట్ట చివరి ఉంటుందండి వర్ణనలో. ఈ 9 రకాల పువ్వులు, ఇంకేమైనా దొరికితే సువాసనతో కూడిన పువ్వులతో ఖడ్గమాల చదువుతూ అమ్మని పూజించాలి. ఇవన్నీ మీరు చదవలేరు అనుకుందాం ఒకవేళ ఎవరైనా, పాపం అందరికీ చదవాలని ఆసక్తి ఉన్నా విద్య రాకపోవచ్చు. అటువంటి వారు వింటూ చేయొచ్చు. అందుకే పూర్వం అర్చకులను పెట్టుకునేవారు, పురోహితులు పెట్టుకునేవారు. ఆ శక్తి కూడా లేని వాళ్ళ కోసం మేము కంఠస్థం చేసి ఇతరులకు అందించాం. ఇంకా తేలిగ్గా ఉంటుందని యూట్యూబ్లో నేనే చదివి పెట్టేశాను. నేను పెట్టడం అంటే నేను చదివితే మా శిష్యులు పెట్టారు, నాకేం యూట్యూబ్ తెలియదు, ఐట్యూబ్ తప్ప. అందులో వాళ్ళు పెట్టారు, అవి వింటూ కూడా హాయిగా అవధిపర్తి పద్మాకర్ లలితాశాస్త్రనామం అంటే అది వచ్చేస్తుంది, త్రిశత్ వస్తుంది, ఖడ్గమాలు వస్తుంది, అవి వింటూ పూజ చేసేయచ్చు. అది ఇంకా సులభం, వినడం తేలిక, చదవడం కంటే చెప్పడం కంటే శ్రవణం కొంచెం తేలిక. ఎటొచ్చి శ్రవణానికి ఓపిక కావాలి, అంతే, కూర్చునే ఓపిక కావాలి. అనంతరం ఈ మండపారాధన దగ్గర అమ్మవారి విగ్రహము లేదా ఒక చిన్న రూపము లేదా శ్రీచక్రం పెట్టుకోవాలని ముందే చెప్పాను కదా, ప్రతిరోజు ఈ శ్రీచక్రానికో లేకపోతే అమ్మవారి చిన్న రూపానికో లేక పెద్ద విగ్రహానికో అర్చన చేయాలి. ప్రణవపీఠంలో అంటే మాకు ఏకంగా ప్రతిష్ఠిత దేవత ఉంది, జగన్మాత ఉంది, అక్కడ పెద్ద శ్రీచక్రం ఉంటుంది. ఆ శ్రీచక్రానికి ఎలాగో అభిషేకాలు జరుగుతాయి, కానీ అందరి ఇళ్లల్లోనూ అలాంటివి ఉండవు కనుక, అందరూ ప్రణవపీఠానికి రాలేరు కనుక, ఏలూరు అంత దూరం రాలేరు కనుక, అటువంటి వాళ్ళు ఏం చేయాలన్నమాట, ఆ కలశం దగ్గర ఓ చిన్న శ్రీచక్రము, అమ్మవారి చిన్న ప్రతిము, లేకపోతే ఇంకా చిన్నదైన ఒక బిళ్ళ లాంటిది, వెండి బిళ్ళ, బంగారు బిళ్ళ, ఒక చిన్న రూపము తయారు చేసి పెట్టుకుని దాన్ని అభిషేకించడం మంచిది. తేనెతోటి, పంచదారతోటి, పాలతోటి అభిషేకించి, తర్వాత మంచినీళ్ళతో అభిషేకించి, అనంతరం పేలాలతో పూజ చేయాలి. ఇవాళ ప్రత్యేకత గుర్తుపెట్టుకోండి, మహానవమి నాడు పేలాలు, లాజలు అంటారు సంస్కృతంలో, లాజలు తెలుగులో పేలాలు. పేలాలతో అభిషేకం చేసి ఆ పేలాలు పక్కకి తీసి, అభిషేకానికి వాడని పేలాలు ఉంటాయి కదా, వాటిని నివేదన చేసి తాము ప్రసాదంగా తిని ఇతరులకు పెడితే అతి భయంకర శత్రువులు కూడా క్షణాల్లో నాశనమైపోతారు, ఘోర దుఃఖాలు తొలగిపోతాయి, అనుకున్న కార్యక్రమం దిగ్విజయం అవుతుంది. అందుకే మహానవమి నాడు పేలాలు నైవేద్యం పెట్టేవారు, పేలాలతో అమ్మవారికి అభిషేకం చేసేవారు. పేలాలంటే ధాన్యంతో తయారు చేసినటువంటి పేలాలు అయితే శ్రేష్టం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పాప్కార్న్ అనే పేరుతోటి జొన్నల నుంచి తయారు చేసినవి తింటున్నారే, వాటిని మాత్రం వాడకూడదు, ధాన్యముతో తయారు చేసినటువంటి పేలాలు అలా రెండు చేతులతో అభిషేకంగా చేసి, ఆ పేలాల్లో అభిషేకం చేసిన పేలాలు కాకుండా కాస్త విడిగా ఉన్న పేలాలు నివేదన చేసి అవి ప్రసాదంగా తినండి, ఇతరులకు పెట్టండి. ప్రసాదం అంటే ఎంత తినగలిగితే అంతే. ఈ మొత్తం అభిషేకం అంతా తినేయాలనుకుని ఒక ఆయన బస్తా పేలాలతో అభిషేకం చేసి, గురువుగారు ఏ విషయం చెప్పలేదు, బస్తా నేనే తినాలేమో అని మేస్తూ కూర్చున్నాడు, దాంతో చచ్చినది పనైంది. కాబట్టి ప్రసాదం అంటే కొద్దిగా తినమని అర్థం. పంచామృతాలతో అభిషేకం చేసి మొత్తం తాగేయమనే, తీర్థంగా కొంచెం తీసుకోమని అంతరార్థం అన్నమాట. ఇక ఈ పూట అన్న నైవేద్యాలు ఏమేమి పెట్టాలి? పాయసము, దధ్యన్నము, గుడాన్నము, పులిహేర, ఈ 4 అన్నములలో మన శక్తిని బట్టి ఎంతో కొంత పెట్టండి. తప్పనిసరిగా మాత్రం గుడాన్నం ఉండాలట. గుడాన్నం అంటే బెల్లముతో వండిన అన్నం. సాధారణంగా మనం తెలుగు వాళ్ళం చక్కెర పొంగలిని వాడుతున్నాం. ఈ పొంగలిలో చక్కెర అంటే పంచదారకు బదులుగా బెల్లం వేసి వండితే దాన్ని గుడాన్నము అంటారు. పూర్తిగా ఆవు నేతితో అన్నం బాగా వండి, పదునుగా అన్నం వండికిన తర్వాత జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ ఫలాలు ఇటువంటివి వేసి దాంట్లో బాగా బెల్లం వేస్తే అప్పుడు అది కూడా అన్నం. ఈ మధ్యకాలంలో మహానుభావులు కొందరున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారన్నమాట, ఈ పక్కన కూర్చుని పారాయణ చేసేవాళ్ళ కోసం పాయసాన్నం వండుతారు. అంటే అంత ఎందుగా మీకు వాళ్ళకి పంచదార పడదు, అందుకని పాయసం అనే పేరు ఉంటుంది, అందులో తీపి ఉండదు. ఇంకా అది పాయసం ఏమిటి ముఖం, వాళ్ళ కోసం వండకండి, అమ్మవారి కోసం, నాలాంటి పుణ్యాత్ముల కోసం వండండి. అమ్మవారికి శుభ్రంగా బెల్లం వేయండి, దట్టించండి, పంచదార వేయండి, శుభ్రంగా వేయండి. అప్పుడు వాళ్ళు కావాలంటే కొంచెం ప్రసాదం తక్కువ తింటారు. అయినా అమ్మవారికి నివేదన చేసింది ప్రసాదంగా తింటే ఇంకొం పొమ్మలగదు. బయట నానా చెత్తా తినడం కంటే ఇది నయ్యం. ఎలాగో తిన్నాక ట్యాబ్లెట్లు వేస్తూనే ఉంటారు కదా. ఏది ఏమైనా బెల్లం అంటే బెల్లం ఉండాలి, అందులో ఆ రుచి ఉండాలి, ఆ తీపి ఉండాలి. ఆ తీపి అన్నాన్ని నివేదన చేసి ఇతరులకు పెట్టండి, కొద్దిగా ప్రసాదంగా తినండి. అసలు పూర్వం తిరుపతి లడ్డు ఎంత రుచిగా ఉండేదండి, చేత్తో చేసేవారు అలా జిడ్డు పట్టుకునే చేతికి నెయ్యి అలా కారిపోయేది. వెంకటేశ్వరుడు ప్రసాదం తిన్నవాడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలని అనుకునేవాడు కాదు. ఆ రోజులు వెళ్ళిపోయాయి, ఆ ప్రసాదాలే లేవు. మిషన్లతో తయారు చేయడం మొదలెట్టాక అన్నిట్లో మార్పు వచ్చేసింది. మనుషుల్లో కల్తీ, ఆహారంలో కల్తీ, శాల్తీలన్నీ కల్తీయే. ఈ విధంగా కల్తీ 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 అయిపోయి మనంతా గల్తీ చేసి పాడైపోతున్నాం. కానీ చక్కని చిక్కని నేతితో గుడాన్నం కూడా చేసి నివేదన చెయ్యాలి. ఇవన్నీ అయ్యాక సువాసిని పూజ తప్పక చెయ్యాలి. కాస్త పవిత్రంగా ఉన్నటువంటి వాళ్ళు, మంచి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, భర్త కలిగినటువంటి స్త్రీని సువాసినిని పిలిచి కుర్చీ మీద కూర్చోబెట్టాలి. మన ఓపికను బట్టి 1, 3, 5, 7, 9, 11 ఇలా బేసి సంఖ్యలో స్త్రీమూర్తులకి సువాసినులకు అర్చన చెయ్యాలి. ఓపికలైతే ఒక్కడికి చేయండి, ఓపిక ఉంటే ఒకడి తర్వాత 3 అనమాట. నెక్స్ట్ మళ్ళీ 5 సంఖ్య, 2, 4 ఆ సంఖ్యలో అర్చన చేయకూడదు. వాళ్ళని కుర్చీలు వేసి కూర్చోబెట్టి కాళ్ళకి పసుపులు పూసి ముఖానికి అంత కుంకుమ పెట్టి నెత్తి మీద పువ్వులు వేసి కాళ్ళ మీద పువ్వులు వేసి వాళ్ళనే అమ్మవారి కింద భావించాలి. అనంతరం వాళ్ళు కట్టుకునే బట్టలు మంచి మంచి చీరలు ఇవ్వాలి. మాంధాత కాలం నాటి చీరలు పట్టుకొచ్చి పాత కొట్లు ఇవ్వడం కానీ, చిరిగిపోయే చీరలు కానీ, ముతక బట్టలు కానీ ఇవ్వకుండా కొంచెం మంచి బట్టలు ఇవ్వాలి. ఎందుకంటే కొన్ని చోట్ల బాబోయే పంచి అని ఇస్తారు, ఆ పంచి కట్టుకోవడం కంటే దాన్ని అక్కడెక్కడన్నా వదిలేసి అలుగుడ్డగా వాడుకోవడం మంచిది. అలుగుడ్డకి పనికిరావు అవి. అందువల్ల అర్హములైన వస్త్రములు ఇవ్వాలి, చేతులకి గాజులు అవి ఇవ్వాలి. పూర్వం మహారాజులు ఇళ్లల్లో అర్చన జరిగినప్పుడు బంగారపు గాజులు వేసేవారు. అమ్మ బాబు ఇప్పుడు బంగారమే, మాకే దిక్కులేదు, మీకేమిస్తారు. కాబట్టి ఈ సువాసిని అర్చన చేసినప్పుడు కనీసం మామూలు మంచి గాజులైనా వెయ్యాలి, జాకెట్ గొడ్డలు మొదలైనవి వెయ్యాలి. కుమారీ పూజ కూడా చాలా మంచిది. ఈరోజు 9 నుండి 10 మధ్యలో ఉన్నటువంటి అమ్మాయిని పూజిస్తే మరీ మంచిదట. మహానవమి నాడు 9 నిండాలి, 10 లోపు ఉండాలి. అటువంటి పాపని కూర్చోబెట్టి ఇందాక చెప్పినట్టుగా 1, 3, 5 అలా మనకు ఓపికను పెట్టి ఆ పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని కూడా అమ్మవారి కింద భావించి భక్తితో పూజించాలి. ఎంత పుణ్యం అండి కుమారీ పూజ వల్ల లాభం. ఏ ధర్మసింహసీత లాంటి వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళని పూజిస్తూ ఉంటే అమ్మవారు వచ్చి అక్కడ కూర్చోదు. మధ్య మధ్యలో వాళ్ళు చక్క బుల్లి బుల్లి పాటలు పాడుతూ ఉంటే, ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే అమ్మవారు అక్కడ కూర్చుంటుంది. బాలాదేవి రూపాలు వాళ్ళంతా, ఆ బాలలంతా. అథవోర్థం న కర్తవ్యం అంటే 11 దాటితే మాత్రమే వాళ్ళు పూజకి పనికిరారట. ఎప్పుడు బాలా పూజకి 11 నిండకుండా ఉండాలి. ఆఫ్టర్ 11 కన్యామణులు బాలా పూజకి పనికిరారు ఇక వాళ్ళు. అందువల్ల ఆ లోపు వాళ్ళని చెయ్యాలి. ఇలా ఈ పూజ చేస్తే శత్రు వినాశనం, అనుకున్న కార్యాలలో విజయం పొందుతాం. ఈరోజు మహానవమి నాడు సాయం సంధ్యా సమయంలో మళ్ళీ అమ్మవారిని యథాశక్తిగా అర్చన చెయ్యాలి. దుర్గా సూక్తం, శ్రీ సూక్తం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఈ 2 సూక్తములు వింటూ కుంకుమ పూజ చేయడం మంచిది. ఏమీ చేతకపోతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఈ ఒక మంత్రం అనుకోండి. నవార్ణ మంత్రం అని ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రాన్ని గురువుల ద్వారా ఉపదేశం పొంది అష్టమి నవమి దశమి తిథులలో జపం చేస్తే ఆ రోజుల్లో చేసే జపం ఒకసారి చేస్తే అది 1000 జపంతో సమానం అవుతుంది. అనగా ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే, ఇది నవార్ణ మంత్రం. ఇది మామూలుగా మనం ఒకసారి జపం చేస్తే ఒకసారే జపం చేసిన ఫలితం వస్తుంది. అదే దుర్గాష్టమి నాడు, మహానవమి నాడు, విజయదశమి నాడు ఒక్కసారి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే అని జపం చేస్తే ఈ ఒక్కసారి చేసిన జపం 1000 మంత్ర జపం చేసిన ఫలితం వస్తుంది. అందుకని ఈ కాలంలో ప్రత్యేక దీక్షతో పూర్వకాలంలో మహాత్ములు జపాలు చేసేవారు. ఇవి పవిత్ర కాలాలు గనక. మన ఇంట్లో పాడుకునే పాట కంటే స్టేజీ మీద పాడుకునే పాటకే విలువ ఉంటుందా లేదా? స్టేజీ మీద ఎవడన్నా గొప్పవాడు వింటే వెంటనే డబ్బులు ఇస్తాడు లేదా గౌరవం వస్తుందా లేదా? అదే ఇంట్లో పాడుకుంటే ఎవడు రహస్యంగా పాడుకున్నదని వెండవు. అలాగే రహస్యంగా చేసే ఇంట్లో చేసే జపం కంటే ఈ 3 రోజుల్లో చేసే జపం ఎక్కువ శక్తిని ఇస్తుందన్నమాట. ఈ జపం వీలుంటే చేయటం చాలా మంచిది. 27 ఒత్తులు లేక 9 ఒత్తులు వేసిన ఒత్తులతో ఉన్న హారతిని అమ్మవారికి ఇమ్మన్నారు మహానవమి నాడు. కర్పూర హారతే కాక ఒత్తుల హారతిని కూడా, దీపహారతిని కూడా వాళ్ళు దీపం కింద అలా వెలిగించి ఆ ఒత్తులతో ఉన్నటువంటి హారతిని అమ్మవారికి చూపిస్తే అమ్మవారు మురిసిపోతుంది. అమ్మవారికి నృత్యము, గీతము, సంగీతము, వాద్యము ఇవన్నీ చాలా ఇష్టం. అందుకే శరత్కాలంలో అమ్మనర్చన చేసేటటువంటి వాళ్ళు కాసేపు నృత్యం చేయించేవారు పిల్లల చేత, ఇంకోళ్ళ చేత పాటలు పాడేవారు, మంచి కంఠం ఉన్నటువంటి వాళ్ళ చేత పాటలు పాడించేవారు, వాద్యం అంటే వాద్య సహకారం ఇచ్చేవారు. ఇవన్నీ అయ్యాక ఆ రాత్రికి కూడా నియమబద్ధంగా శరీరం సహకరిస్తే నేల మీదే చాపు వేసుకు పడుకోండి, శరీరం సహకరించకపోతే మంచం మీద కొత్త దుప్పటి వేసుకు పడుకోవాలి. రోజు పడుకునే దుప్పటి కాకుండా నూతన వస్త్రం వేసుకుని పడుకోవాలి. బ్రహ్మచర్య దీక్ష పాటించాలి. ఈరోజు వినవలసిన కథ శుంభ నిశుంభాసురుల కథ. మహానవమి నాడు తప్పక వినవలసిన దివ్య కథ శుంభ నిశుంభుల కథ, మహిషాసుర మర్దన కథ. వీటిలో ఏది విన్నా రెండు వింటే మరీ మంచిది. పూర్వం శుంభుడు నిశుంభుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, కవల పిల్లలు, కొంచెం తేడాతో పుట్టిన వాళ్ళు. వాళ్ళ అమ్మవారి స్వయం రూపాన్ని చూచి వ్యామోహితులే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళ కథను క్లుప్తంగా చెప్పేస్తాను మీకోసం. శుంభ నిశుంభులు శుక్రాచార్య శిష్యులు, ధనువంశంలో పుట్టారు. ధనువు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ ధనువు యొక్క కొడుకుల్ని దానవులు అంటారు. దానవులు అంటే ధనువు యొక్క కొడుకులు. దితి కొడుకులు దైత్యులు. ఇలా రాక్షసుల్లో చాలామంది ఉన్నారండి. ధనువులు, దైత్యులు, సాల కటంకటేయులు, కాలకేయులు, నివాత కవచులు, వీళ్ళంతా కూడా రాక్షసుల్లో శాఖలు, ఉపశాఖలోను. అందులో ఈ ధనువు కొడుకులు దానవులిద్దరూ శుక్రాచార్యుణ్ణి పట్టుకుని ప్రపంచాన్ని జయించాలంటే ఏం చెయ్యాలి అన్నారు. బ్రహ్మ కోసం తపస్సు చెయ్యండి, ఎవరి చేతుల్లోనూ చావులు లేకుండా మంచి మంచి వరాలు కోరుకోండి అని శుక్రాచార్యుడు సలహా ఇచ్చాడు. దాంతో వాళ్ళు కఠోర తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే, మాకు స్త్రీ చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చావు లేకుండా వరమి, ఆడది అబల మమ్మల్ని ఏం చేస్తుంది అన్నారట వాళ్ళు అహంకరించి. తథాస్తు, మీకు ఎవరి చేతిలో చావు ఉండదు, ఎప్పటికైనా చావు అంటూ ఉంటే మీకు స్త్రీ చేతిలోనే ఉంటుంది. మీరు బుద్ధిమంతులైతే మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. బుద్ధిహీనుల ఈ లోకములను పాడు చేస్తే మాత్రం ఈ వరాలు మిమ్మల్ని కాపాడవు అన్నాడు బ్రహ్మ. వాళ్ళు నవ్వుకున్నారట. లోకాలకు ఉపకారం చేయడం కోసం కష్టపడి తపస్సు చేయాలా, లోక నాశనం కోసం తపస్సు చేశాం తప్ప మేము కష్టపడి పదవులు పొందేది లోకోపకారానికి కాదు, లోకాన్ని క్షవరం చేయటానికి అని పలికి వెంటనే భూలోకానికి వచ్చారు. మొత్తం భూమండలంతో పాటు సకల లోకాలని ఆక్రమించారు. దేవతల్ని తని తరివేశారు. సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులందరూ వాళ్ళ దెబ్బలకి కకావికలై పారిపోయారు. చివరికి దేవతలంతా అమ్మవారిని హిమాలయ పర్వతం దగ్గరకు వచ్చి ప్రార్థించి, అమ్మ శుంభ నిశుంభులు సమస్త లోకాలను ఆక్రమించుకున్నారు, మా రాజ్యమంతా పోయింది, తిండి లేకుండా అయిపోతున్నాం, రక్షించమని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు వారికి వరమిచ్చి సింహవాహనం మీద కూర్చుని తన 3వ కంటి నుంచి కాళి అనే పేరుతో ఒక రూపాన్ని సృష్టించింది. ఆవిడని మహాకాళి లేక కాళి, భద్రకాళి అని పిలుస్తారు. నల్లని రూపంతో ఉంటుంది కాళి. 4 చేతులు ఉంటాయి ఆమెకి. ఓ చేతిలో పెద్ద కత్తి, ఓ చేతిలో పుర్రే, ఇంకో చేతిలో సోలం, ఇంకో చేతిలో డాలు పుచ్చుకొని మషీవర్ణం అంటే నల్ల సిర ఎలా ఉంటుందో, మసి ఎలా ఉంటుందో, ఆ మషియే తెలుగులో మసి, మసిలా ఉన్న రంగుతో పుట్టిందనమాట. ఆవిడ ముందు నడుస్తూ ఉండగా వెనక సింహవాహనం మీద అమ్మ జగన్మాత దుర్గాదేవి శుంభ నిశుంభుల్ని సంహరించడానికి వాళ్ళ నగరానికి వచ్చింది. పెద్ద సింహనాదం చేసింది అమ్మవారు. నేను ఈ కథని 7 రోజులు చెప్పాను, మీకు 7 నిమిషాల్లో చెప్పాలి, ఎందుకంటే ఇది శరత్కాలంలో వినే కథ కనుక. ఆ శబ్దానికి, అమ్మవారి సింహనాదానికి మొత్తం లోకాలు కదిలిపోయాయి. శుంభ నిశుంభుల రాజ్యం అంతా గిజగిజలాడిపోయింది, కరిగిపోయింది, కదిలిపోయింది. దాంతో శుంభ నిశుంభులు ఒక దూతని పిలిచారు. వాడి పేరు సుగ్రీవుడు. ఈ సుగ్రీవుడు రామాయణ కాలం నాటి సుగ్రీవుడు కాదు, వీడి పేరు కూడా సుగ్రీవుడు. గ్రీవం అంటే మెడండి, మంచి మెడ కలిగితే వాడిని సుగ్రీవుడు అంటారు. కొంతమంది మెడ చూస్తే ముచ్చటగా ఉంటుంది, దిక్కుమాల మెడలు కొన్ని కొంగ మెడలు అలా పొడుగ్గా ఉండి కొన్ని ఇలా ఉండి కనపడక ఉంటే వాడు సుగ్రీవుడు కాదు. తలకాయ అంటూ ఉంటే గ్రీవుడు, మంచి మెడ ఉంటే సుగ్రీవుడు. అసలు తలకాయే తెగిపోతే మా అన్నయ్య ఎప్పుడప్పుడు సరదాగా అనేవాళ్ళండి ఒక ఆయన, మెడకాయ మీద తలకాయ ఉందని. అలా మెడకాయ మీద తలకాయ లేకపోతే వాడిని హీనగ్రీవుడు అంటారు. వీడు కొంచెం సుగ్రీవుడు. ఈ దూతను పిలిచి ఎవరో సింహనాదం చేశారు వాళ్ళు ఏమిటో చూడమంటే, వీడు వెళ్ళి చూసొచ్చి ఒక సుందరి వచ్చిందండి, ఎంత అందంగా ఉందో. ఆ సుందరి మీలాంటి వాళ్ళకి భార్య కాదగినది, కానీ ఆవిడకంటే ఆవిడ ముందున్న ఇంకొక ఆవిడ ఉంది నల్లగా మసిబొగ్గులాగా. ఆవిడ చూస్తే భయం వేస్తోంది. ఆ కాళీ అని పేరు కలిగిన ఆ అమ్మవారి సేవకురాలని కనుక చంపగలిగితే ఆ వెనకున్న సుందరీమణిని మీరు పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో. మీరు భువనైక వీరులు, జగదేక వీరులు, ఆవిడ అతిలోక సుందరి, మీ ఇద్దరికీ కళ్యాణం, లోక కళ్యాణం అనగా వెంటనే ఈయన సుగ్రీవుడిని దూతగా పంపాడు మా ఇద్దరికీ పెళ్లి చేయరానని. ఈ సుగ్రీవుడు వెళ్ళి అమ్మవారిని బతిమాలి, మా శుంభుడు మహావీరుడు, ఆయన తమ్ముడు నిశుంభుడు ఇంకా వీరుడు, అంతటి శుంభుడు దానవ చక్రవర్తి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, ఆయన వరించామంటే ఎంతో లాభం నీకు, ఇంతకాలం ఆయన పెళ్లి మాత్రం చేసుకోకుండా గడుపుతున్నాడు అంటే అంతరార్థం అయ్యే ఉంటుంది మీకు. అథారిటీగా పెళ్లి మాత్రం చేసుకోలేదు వాడు, ఇప్పుడు నిన్ను చూస్తే వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అనగా ఆవిడ పక్కపక్కనవి, నాకు మాత్రం పెళ్లి చేసుకోవాలని లేదో ఉంది, కానీ నేను ఒక శపథం చేశాను, యుద్ధరంగంలో నన్ను నా కాళిని ఎవరు జయిస్తారో వారినే పెళ్లి చేసుకుంటానన్నాను. మీ రాజుగారిని వచ్చి మమ్మల్ని జయించి అప్పుడు చేపట్టమను, నన్ను జయించిన వాడే నా భర్త అన్నది. వాడు తెల్లబోయాడు. ఏమిటి, శుంభుడితో యుద్ధమా? ఇంద్రాది దేవతల్ని యమధర్మరాజుగారిని కూడా తన్ని అవతల పారేసిన మహావీరుడు, అటువంటి వీరుడితో యుద్ధం అంటే ప్రమాదం, అనవసరంగా చెడిపోతావు, ప్రాణాలు పోతాయి, ఎందుకు వచ్చింది ఆయన పెళ్లి చేసుకోమంటే నువ్వు ఇక్కడ కాసేపు ఉంటే నీ ప్రాణాలు పోతాయి అని కాళికాదేవి సోలం ఎత్తింది. దేవతో వాడు హడిలి పారిపోయాడు. మహారాజా, ఈ పెళ్ళి అయ్యేటట్లేదండి బాబు, ఆవిడని జయిస్తే కానీ పెళ్లి చేసుకోదట, ఆవిడ జయించాలంటే ముందు భయంకరమైన ఆవిడ ఉంది, ఆవిడ కాళి నల్లగా భీకరాకారంతో ఉంది, కాళితో యుద్ధం ఏం చేస్తాం, మన పని కాళి, ఎందుకు వచ్చింది, వెళ్ళిపోదామండి ఇక్కడి నుంచి అన్నట్ట. శుంభుడు పక్కపక్కనవి ముందు ధూమ్రలోచనుడు అనేవాడిని పంపాడు, వాణ్ణి కాళిక చంపింది. ఆ తర్వాత చండుడు ముండు అని ఇద్దరిని పంపాడు, చండముండాసురుల్ని చంపింది. అప్పటి నుంచి చండుండి ముండుండి చంపటం వల్ల అమ్మవారికి చాముండా అని పేరు వచ్చింది. చండముండాసుర నిషూదిని అని లలితా సహస్రనామంలో నామం ఇలా ఏర్పడింది అనమాట. చండాసురుండి ముండాసురుండి చంపింది. ముండ శబ్దానికి తిట్టు కాదు, అది కర్మ. ముండనం అంటే గుండు, నొన్నగా గుండు చేయించుకున్నవాడిని ముండు అంటారు, అంతకంటే లేదు. మన కర్మ గాలి, ఎవరినైనా ఆ పేరుతో పిలిస్తే అదేదో భూత్ అనుకుంటున్నాం. పూర్వం పాపం భర్త పోయినప్పుడు అలాగ శిరోముండనం చేసేవారు, అందువల్ల అలా ఓ పేరు ఏర్పడిపోయింది. అదొక అన్యాయం, అదొక దురదృష్టం. ఈ చండుండి ముండుండి చంపి చాముండ అయ్యింది. చాముండేతిచ విఖ్యాత, అప్పటి నుంచి చాముండ అని ప్రసిద్ధికెక్కింది. అనంతరం రక్తబీజుడు అనేవాడిని పంపాడు శుంభుడు. ఈ రక్తబీజుడు మహిషాసురుడి సొంత తమ్ముడు. మహిషాసురుడు చచ్చిన తర్వాత ఆ రక్తబీజుడు ఈయన్ని సేవించాడు. వీడికి బ్రహ్మ ఒక వరం ఇచ్చాడండి. ఏంటి వరం? వాడి శరీరం మీద గాయం అయితే ఆ గాయం నుంచి నెత్తురు బొట్లు నేల మీద పడితే ఎన్ని నెత్తురు బొట్లు నేల మీద పడతాయో మళ్ళీ అంతమంది రాక్షసులు పడతారట రక్తబీజులు. వాడిని చంపడం ఎంత కష్టం ఇప్పుడు? పొరపాటున వాడి శరీరం తెగిందా, ఒక నెత్తురు బొట్టు కింద పడిందా, అందులోంచి ఇంకో కొత్త రక్తబీజుడు పుడతాడు. నేల మీద రక్తం పడకూడదన్నమాట, పడిందా కొత్తవాడు పుట్టినట్టే. వాడితో ఘోర యుద్ధం జరిగింది అమ్మవారికి. అప్పుడు అమ్మవారు వీడితో యుద్ధం చేయడానికి ఏం చేసింది, తన శరీరం నుంచి కొన్ని శక్తులు సృష్టించింది. అదిగో వాళ్లే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, ఇటువంటి శక్తులు 9 దుర్గాదేవతలు పుట్టుకొచ్చారు. నవదుర్గాదేవిభ్యో నమః అంటాం వాళ్ళని. ఇంద్రుడి వంటి ఆకారం కలిగిన ఆవిడ మాహేంద్రి లేక ఇంద్రాణి. ఇంద్రుడు ఆడవేషం వేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. వరాహ రూపంలో ఉన్న విష్ణు స్త్రీ రూపం ధరిస్తే ఎలా ఉంటుందో అటువంటి రూపంతో వారాహి అనే శక్తి పుట్టింది. వైష్ణవి అనే ఒక శక్తి పుట్టింది. ఈ వైష్ణవి శక్తి విష్ణువే ఆడవేషం వేసుకున్నాడు అన్నట్టుగా నీలమేఘచ్చయ్య శరీరుడే గరుడ వాహనం మీద ఉంటాడనమాట. కాకపోతే ఇది స్త్రీ. ఇంకొక ఆవిడ
కౌమారి కుమారస్వామి వారికి స్త్రీ రూపం వేసినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. బ్రాహ్మి అంటే సరస్వతి యొక్క మారురూపం, బ్రహ్మదేవుడికి మారురూపం అన్నట్టుగా ఉంటుంది. ఆ బ్రాహ్మీ శక్తి పుట్టింది. ఇది కాక ఇలాంటి ఇంకో నాలుగు దివ్యశక్తులు పుట్టుకొచ్చాయి. ఇలాంటి శక్తులన్నీ కలిసి రక్తబీజుడితో యుద్ధం చేసి బాణాలతో కొట్టారు వాడిని. ఏడాపేడా కొందరు బాణాలు వేశారు, కొందరు శూలాలతో పొడిచారు, కొందరు కత్తులతో పొడిచారు, కొందరు గదలతో కొట్టారు. వాడి శరీరం అంతా చిన్నాభిన్నవై అందులోంచి నెత్తురు బొట్లు నేల మీద రాలే. డ్రాప్ బై డ్రాప్ అంటే ఈ నెత్తురు బొట్లు నేల మీద పడుతూ ఉంటే అందులోంచి ఓ అసంఖ్యాకంగా రక్తబీజులు పుట్టుకురావడం మొదలెట్టారు. మొత్తం రణరంగం అంతా రక్తబీజులతో నిండిపోయింది. ఎంతమందిని కొడితే అంతమంది నుంచి నెత్తురు బొట్లు పడుతూనే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు కొత్త వాళ్ళు పుడుతున్నారు, 3 కోట్ల మంది తయారయ్యారట వాళ్ళు. అప్పుడు అమ్మవారు, ఇలా అయితే వీళ్ళని చంపలేము, వాళ్ళని కొట్టే కొద్దీ నెత్తురు బొట్లు నేల మీద రాలుతూనే ఉంటాయి, ఆ రక్తబిందువుల నుండి మళ్ళీ రక్తబీజులు పుడతారు, చివరికి భూమండలం అంతా కోటానుకోట్ల రక్తబీజులతో నిండిపోతుంది, దాంతో ప్రజలు నాశనం అయిపోతారు. దీనికి ఓ ఉపాయం ఉంది, కాళీ నీ నాలుకని నేల మీద పూర్తిగా విశాలంగా భూమండలం అంతా పరిచయ్యందిట. వెంటనే కాళికాదేవి తన నాలుక అలా బయటికి తీసి పెద్ద నాలుకని పెంచింది. ఆవిడ నాలుక మొత్తం భూమండలం మీద విస్తరాకు పరిచినట్టు పరిచేసిందిట. మన అరిటాకులు ఇంతంత అరిటాకులు ఉంటాయి, ఆవిడ నాలుక అని అరిటాకు ఏకంగా భూమండలం అంతా పరిచేసింది అనమాట. ఈ రక్తబీజులందరినీ ఆ నాలుక మీదకు తోసేసింది అమ్మవారు. వాడి రక్తపు బొట్లు నేల మీద పడితే మాత్రమే కొత్త రక్తబీజుడు పుడతాడు, నాలుక మీద పడితే పుట్టరు. అందుకని నాలుక మీదకు తోసి ఇప్పుడు ఈ దేవతలంతా, ఏది ఇందాక చెప్పిన బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాకాళి, వైష్ణవి, నారసింహి అని పిలువబడి ఈ 9 శక్తులు శూలాలతో కత్తులతో వీళ్ళందరినీ పొడిచి పొడిచి వాళ్ళ శరీరంలో ఉన్న రక్తం అంతా నాలుక మీద పోసేశారు. నీరక్తశ్చ మహీపాలో రక్తబీజ రక్తబీజ అవాప్నుయాత్. రక్తబీజుడిని శరీరంలో నెత్తురు బుట్లు ఎక్కడో పొడిచి మొత్తం రక్తం అంతా నాలుగు మీద పోశారు. ఆ రక్తం అంతా లోపలికి జుర్రుకుంది, లాగేసుకుంది ఆవిడ. అంటూ ఉండగానే మొత్తం కడుపులో గడిపింది రక్తం. ఒక్క పిసరు రక్తం లేకుండా మొత్తం రక్తం అంతా. ఈ బ్లడ్ డొనేషన్ కడితే ఆ మధ్యన ఎక్కడో చోట పొరపాటున ఒక దేశంలో, అదేదో జింబాబ్వేలోనే ఎక్కడో పొరపాటును గొట్టం పెట్టి మొత్తం రక్తం అంతా లాగేశారట. వాడు చచ్చిపోయాడు. ఇంకా ఒక్కసారి రక్తం బొట్టు లేకుండా లాగేశారు పొరపాటున. ఏదో కొంచెమో కొంచెం లాగుతారు కదా, వాడికి గొట్టం పెట్టి మర్చిపోయారట. వాడు అలా పడుకున్నాడు, పడుకున్నవాడు పడుకున్నట్టు వాడు రక్తంతో లాగారు, వాడు డామన్నాడు. అంటే అది బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకైనా మంచిది. అలా శరీరంలో రక్తం అంతా అమ్మవారిలే లాగారు, తాగేశారు. దాంతో వాడు రక్తం లేకుండా అయిపోయాడు. మొత్తం రక్తబీజులంతా రక్తం లేకుండా అయిపోయాక అప్పుడు పటా పటా పట వాళ్ళందరి తలకాయలు నరికేసింది అమ్మవారు. వాళ్ళందరి తలకాయలు తెగాక వాళ్ళందరినీ ఆ నాలుగుతో చప్పడించి అప్పడాలు నవిలేసి, అప్పడాలు అంటే మళ్ళీ ఉంటాయండి, కొంతమంది అప్పడాలు చేస్తారు సాంబార్లోకి రామరామ, అప్పడాలు నవిలినట్టుగా పుర్రీలు నవిలేసి ఈ శరీరాలు నవిలేసి శుభ్రంగా మొత్తం ఎంతమంది రక్తబీజుల్ని తినిపారవేసింది అమ్మ. దాంతో రక్తబీజులు లేకుండా అయిపోయారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నారు. అందువల్ల ఎన్ని రకాల వరాలు పొందినా బ్రహ్మదేవుడి వల్ల ఈ రాక్షసులు ఏదో ఒక ఉపాయంతో, ఏదో ఒక మహోపాయంతో భగవంతుడు సంహరిస్తాడు. ఏమండి, మనకే ఇన్ని తెలివితేటలు ఉంటాయి, దిక్కుమాలిన తెలివితేటలు, మనల్ని సృష్టించిన పరమాత్మకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి. కాబట్టి ఎన్ని వరాలు కొరండి, ఎక్కడో ఒక లూపోలు వీడి దగ్గర అట్టే పెట్టి పరమాత్మ అండి అలా చంపుతాడు. అలా రక్తబీజులు చచ్చారు. రక్తబీజులే చచ్చిపోయేసరికి మతిపోయింది నిశుంభుడికి శుంభుడికి. ఈసారి స్వయంగా నిశుంభుడు యుద్ధానికి వచ్చాడు, వాణ్ణి చంపింది అమ్మ. ఆ తర్వాత శుంభుడు వచ్చాడు, వాడి పనే అయిపోయింది. ఈ విధంగా శుంభ నిశుంభుల్ని పరివారంతో సహితంగా అమ్మవారు చంపేసింది. అలా చంపిన తిథి ఈ మహానవమి. ఈ రోజున అమ్మవారు మహాసరస్వతి రూపంతో ఈ రాక్షసుల్ని సంహరించింది. అందుకే సేవే మహాసరస్వతీమత్ర మహాపూర్వామత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యార్థిని. మహాసరస్వతి అనే ఒక రూపం ధరించి ఆ రూపం నుంచి ఇన్ని రూపములు సృష్టించుకుని శుంభుణ్ణి సంహరించింది గనక అమ్మవారిని మహాసరస్వతి రూపంలో కూడా కొలిచేవారట. మహానవమి నాడు ఈ కథ విని ఆ తర్వాత యథాశక్తి దాన ధర్మాలు చేసుకుంటే చాలా మంచిది. ఇలా అమ్మని 9 రోజులు యథాశక్తి అర్చన చేసి అమ్మ అనుగ్రహం అందరూ పొందుదురుగాక. ఇది కాక మహిషాసురమర్దనం ఘట్టం కూడా యూట్యూబ్లో ఉంటుంది, నేను చెప్పింది అది కూడా వినండి. ఈ కథలు భాగవత కథలు వింటే, దేవీ భాగవత కథలు వింటే శరత్కాలంలో తప్పక శుభం పొందుతారు. ఎందుకు చెప్పిన నవరాత్రుల వంటి పుణ్యదినము లేవు పొమ్మన్నారు. తథా న గంగా న గయా న కాశీ న నైమిషన్ నో మథురా న పుష్కరం పునాతి సద్యో బదరీవనన్నో యథాహి దేవీ మఖయేష విప్రాహ. గంగా గయా కాశీ ప్రయాగ పుష్కరము బదరి ఇటువంటి తీర్థయాత్రలు చేయలేని వాళ్ళు 9 రోజులు అమ్మవారి యజ్ఞము చేసి అమ్మవారి పూజ చేసి అమ్మవారి కథ వింటే ఇక్కడే ఇన్ని తీర్థయాత్రలు చేసిన ఫలితం పొందుతారు. అసలు అవి చెయ్యకపోయినా ఇంట్లో ఉండి నవరాత్రులలో అమ్మను ఉపాసిస్తే ఇంత మహాఫలితం పొందుతారు. అందుకే నవరాత్రములకు సాటి వచ్చే పుణ్యతిథులు లేవు. సర్వ వేదములు చదవడం వల్ల వచ్చే ఫలితం, సర్వ తీర్థయాత్రలు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం శ్రద్ధతో శ్రీమద్ దేవీ భాగవతం వింటే వస్తాయి. అందుకని ఈరోజు దేవీ భాగవతం కూడా వినాలి. ఇక్కడికి మహానవమి కథ అయ్యింది.